ఒక క్రొత్త స్తుతి గీతము.
And we're going to continue to think about this wonderful key that God has given us to drive the devil out, to create a throne for him in our hearts and in our homes, the key of praising God.
అపవాదిని తరిమివేయడానికి మన హృదయాలలో మన గృహాలలో ఆయన కొరకు ఒక సింహాసనాన్ని సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన తాళపు చెవిని గురించి ఆలోచించడం కొనసాగిద్దాము. అది దేవుణ్ణి స్తుతించడం అనే తాళపు చెవి.
In the book of Revelation, which is the last book of the Bible, we have more glimpses of heaven given to us than in any other book in the whole Bible.
బైబిలు యొక్క చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో బైబిల్ అంతటిలో ఉన్న ఇంకా ఏ ఇతర గ్రంథం కంటే కూడా ఎక్కువగా మనకు పరలోక దృశ్యాలు ఇవ్వబడినవి.
Now it's very sad that many believers don't read the book of Revelation.
అనేక మంది విశ్వాసులు ప్రకటన గ్రంథాన్ని చదవకపోవడం చాలా విచారకరమైన విషయం.
And the devil doesn't like you to read it because it's the book in the book of Revelation that you read about the devil's final destiny being cast into the lake of fire, and the devil certainly doesn't want you to read about his defeat and his being cast out.
మీరు దాన్ని చదవటం అపవాదికి ఇష్టం లేదు, ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మీరు అపవాది యొక్క అంతిమ గమ్యమైన అగ్నిగుండం గురించి చదువుతారు. అతని ఓటమి గురించి, అతడు దానిలో పడవేయబడటం గురించి మీరు చదవటం అపవాదికి అసలు ఇష్టం లేదు.
But I would encourage you, if you have never done it so far, to really seriously read and meditate on the book of Revelation.
మీరు ఇప్పటి వరకు అలా చేయనట్లయితే మీరు ప్రకటన గ్రంథాన్ని చదివి దాన్ని ధ్యానించాలని మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను.
And in that book, we have many, many sevens. You know, it speaks about seven lamps and seven thunders and seven trumpets and many, many sevens.
ఆ గ్రంథంలో మనం ఏడు అనే మాటను చాలాసార్లు చూస్తాము. ఏడు దీపాలు, ఏడు ఉరుములు, ఏడు బూరలు, అలాంటివి ఎన్నో చూస్తాము.
And one of those sevens, which is not mentioned as seven, but which is sort of hidden throughout the whole book, is this.
వాటిల్లో ఒకటి ఏడు అని పేర్కొబడలేదు, కానీ ఆ గ్రంథం అంతటిలో మరుగై ఉన్నది ఇది.
Seven glimpses of heaven.
పరలోకము యొక్క ఏడు దృశ్యాలు.
And if you have the patience to meditate on these seven glimpses of heaven, you will see that in every one of those places, they are praising God.
పరలోకము యొక్క ఈ ఏడు దృశ్యాలను మీకు ధ్యానించే ఓపికంటే ప్రతి ఒక్క దృశ్యంలోనూ వారు దేవుణ్ణి స్తుతించడం మీరు చూడగలరు.
I just want to show you those passages very briefly.
ఆ వాక్య భాగాలను చాలా క్లుప్తంగా మీకు చూపించాలనుకుంటున్నాను.
First of all, in Revelation chapter 4, if you have a Bible, just look at it right now. Revelation 4 verses 8 to 11. The last four verses of Revelation 4.
మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు దాన్ని ఇప్పుడే చూడండి. ప్రకటన 4:8-11, 4వ అధ్యాయం యొక్క చివరి 4 వచనాలు.
You find that they are praising God and saying, "Thou art worthy." They cast their crowns before him.
వారు దేవుని స్తుతించి నీవు అర్హుడవు అని చెప్పడం, తమ కిరీటాలను ఆయన ఎదుట వేయడం మీరు చూస్తారు.
And then again in chapter 5 verses 8 to 14, again we find the elders and the living creatures and the angels and millions of angels saying with a loud voice. Notice that.
మరలా 5:8-14 పెద్దలు, జీవులు, కోట్ల కొలది దూతలు గొప్ప స్వరంతో పాడటం మనం మరలా చూస్తాము. దాన్ని గమనించండి.
They don't say it softly. Verse 12, with a loud voice, they praise God and praise the Lord Jesus Christ, the Lamb of God.
వారు మెల్లగా పాడరు. 12వ వచనంలో వారు గొప్ప స్వరంతో దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుని గొర్రెపిల్ల అయిన ప్రభు అయిన యేసు క్రీస్తును స్తుతిస్తారు.
Then we see another example in chapter 7, verses 9-12. This is the great multitude of people who've been born again, cleansed in the blood of Jesus Christ, who are standing. And again it says in verse 10, they cry out with a loud voice to him who sits on the throne, saying, "Our salvation is due to God." And all the angels also join in that, and they fall down before the throne and worship God, saying, "Amen, blessing and glory and wisdom and thanksgiving and honor and power be to God."
తర్వాత మరొక ఉదాహరణను 7:9-12 మనం చూస్తాము. ఇది తిరిగి జన్మించిన యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన ఒక గొప్ప జనసమూహము. 10వ వచనంలో వీరు నిలబడి గొప్ప స్వరంతో మా రక్షణకు స్తోత్రమని ఎలుగెత్తి చెప్తారు. దూతలు కూడా వారితో కలిసి సింహాసనం ముందు సాష్టాంగపడి స్తుతియు ఘనతయు శక్తియు బలమును దేవునికి కలుగునుగాక అని చెప్తూ దేవునికి నమస్కారం చేస్తారు.
And then a fourth side of heaven we find in chapter 11 verses 15 to 18.
పరలోకం యొక్క నాలుగవ దృశ్యాన్ని మనం 11వ అధ్యాయము 15 నుంచి 18 వచనాల్లో చూస్తాము.
And there we find a loud voices in heaven again saying the kingdom of the world has become the kingdom of our Lord and his Christ, and they give thanks, O Lord, because thou hast taken thy power and begun to reign.
అక్కడ మరల పరలోకంలో గొప్ప శబ్దాలు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని చెప్పడం మనం చూస్తాము.
And then we see a fifth picture in chapter 14 and verses 1 to 4, where we see 144,000 standing with the Lamb on Mount Zion and also singing this new song.
ఐదవ దృశ్యాన్ని మనం 14వ అధ్యాయంలో చూస్తాము. 1 నుండి 4 వచనాల్లో 144,000 మంది సియోను పర్వతం పైన గొర్రెపిల్లతో నిలబడి ఈ క్రొత్త గీతాన్ని కూడా పాడటం మనం చూస్తాము.
And then a sixth one in chapter 15 and verses 1 to 4, where we see a sea of glass, verses 2 to 4, and those who have overcome standing there, and with the harps of God they are singing the song of Moses and of the Lamb and saying, great and marvelous are thy works, O Lord.
ఆరవ దృశ్యాన్ని 15వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల్లో మనం చూస్తాము. అక్కడ 2 నుంచి 4 వచనాల్లో స్ఫటికపు సముద్రాన్ని జయించువారు అక్కడ నిలబడి దేవుని వీణలను గలవారై మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచు ప్రభువా నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి అని చెప్పడం మనం చూస్తాము.
And then the last glimpse of heaven in chapter 19 and verses 1 to 6, where there's a loud voice again of a great multitude saying, hallelujah, salvation and glory and power belong to our God, Babylon has been judged. And the second time they said hallelujah, and they said, give praise to our God. And it says here, this voice of the great multitude, verse 6, was like the sound of many waters and as the sound of mighty peals of thunder.
ఆ తరువాత పరలోకము యొక్క చివరి దృశ్యము 19వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఉంది. అక్కడ ఒక గొప్ప సమూహము గొప్ప స్వరంతో ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును, బబులోను తీర్పు తీర్చబడెను అని చెప్పడం, రెండవసారి వారు హల్లెలూయా అని చెప్పడం మనం చూస్తాము. 6వ వచనంలో గొప్ప జనసమూహము శబ్దము విస్తారమైన జలముల శబ్దము బలమైన ఉరుముల శబ్దమును పోలి ఉన్నదని మనం చూస్తాము.
Have you got a little picture of heaven now? What does heaven sound like? Like thunder, the praise. There's not a single angel there sitting depressed and gloomy or complaining about something or scared, wondering what's going to happen in the world next. No, nobody's scared.
మీకు ఇప్పుడు పరలోకం ఎలా ఉన్నదో అర్థమై ఉంటుంది. అది ఎలా వినిపిస్తుంది? ఆ స్తుతి ఒక ఉరుములాగా ఉంటుంది. అక్కడ నిరాశ నిస్పృహలతో ఫిర్యాదులు చేస్తూ లోకంలో తర్వాత ఏం జరుగుతుందోనని భయపడే దూత ఒక్కడు కూడా లేదు. అక్కడ ఎవరూ భయపడరు.
They are praising God with all of their heart because they know that God is on the throne.
దేవుడు సింహాసనంపై ఉన్నాడని వారికి తెలుసు గనుక వారు దేవుణ్ణి పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నారు.
They praise God for his sovereignty, his holiness, his judgments. There is not a single long-faced gloomy angel anywhere in heaven. You find them only in hell, not in heaven.
వారు దేవుణ్ణి ఆయన సర్వాధికారమును బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన తీర్పులను బట్టి స్తుతిస్తున్నారు. పరలోకంలో ఎక్కడ ఒక విచారపడే దిగులుగా ఉండే దూత ఉండడు. మీరు వారిని పరలోకంలో కాదు, నరకంలో చూస్తారు.
And the more you're long-faced and gloomy, you bring the spirit of hell into your lives. And the more you are cheerful and happy, acknowledging that God is on the throne in your heart, in your home, in your church, and in heaven, the more you bring the spirit of heaven into your life.
మీరు ఎంత ఉదాసీనంగా దిగులుగా ఉంటారో అంతగా నరకపు ఆత్మను మీ జీవితంలోకి తెచ్చుకుంటారు. మీరు మీ హృదయంలోనూ మీ గృహంలోనూ మీ సంఘంలోనూ పరలోకంలోనూ దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని సంతోషంగా అంగీకరించి ఉత్సాహంగా ఉంటారో అంతగా మీరు మీ జీవితంలోకి పరలోకపు ఆత్మను తీసుకురాగలరు.
And so we see here again and again in these glimpses of heaven that people shout hallelujah and amen.
కనుక మనం ఇక్కడ పదే పదే ప్రజలు హల్లెలూయా ఆమెన్ అని కేకలు వేసే ఈ పరలోకపు దృశ్యాలను చూస్తాము.
And it's meaningful praise because they say hallelujah because God has done this or because God is sovereign.
ఇది అర్థవంతమైన స్తుతి. ఎందుకంటే దేవుడు ఇది చేశాడు లేక దేవుడు సర్వాధికారి కాబట్టి వారు హల్లెలూయా అంటారు.
They worship the Lord in the beauty of holiness.
వారు పరిశుద్ధాలంకారములతో ప్రభువును ఆరాధిస్తారు.
Now the Holy Spirit has come from heaven into our hearts to produce within our hearts the atmosphere of heaven.
పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి మన హృదయాల్లోకి వచ్చింది పరలోకపు వాతావరణాన్ని మన హృదయాలలో తయారు చేయడానికి.
He's come into our homes to produce the atmosphere of heaven in our homes.
మన గృహాలలో పరలోకపు వాతావరణాన్ని తయారు చేయడానికి మన గృహాలలోకి వస్తున్నాడు.
He comes to our churches to produce the atmosphere of heaven in our churches.
మన సంఘాలలో పరలోకపు వాతావరణాన్ని తయారు చేయడానికి ఆయన మన సంఘాలలోకి వస్తున్నాడు.
What should it be? It should be an atmosphere of praise.
అది ఏమై ఉండాలి? అది స్తుతి యొక్క వాతావరణమై ఉండాలి.
Now you may say, well, when I get to heaven, I'll start praising the Lord. Well, why has the Holy Spirit come then?
నేను పరలోకం వెళ్ళిన తర్వాత నేను ప్రభువును స్తుతించడం మొదలు పెడతానని మీరు చెప్పొచ్చు. అలాగైతే పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు?
He's come to prepare us for heaven. He's come to teach us the language of heaven before we reach there.
ఆయన మనలను పరలోకానికి సిద్ధపరచడానికి వచ్చాడు. మనం అక్కడికి వెళ్ళే ముందు పరలోకపు భాషను మనకు నేర్పించడానికి వచ్చాడు.
Now, for example, if you had decided that you're going to migrate to, say, France and live in France for the rest of your life.
ఉదాహరణకు మీరు ఫ్రాన్స్ దేశానికి వలస వెళ్ళి మీ మిగతా జీవితమంతా ఫ్రాన్స్ దేశంలో జీవించాలని నిర్ణయించుకున్నారనుకోండి.
What would you do before you went to France? One thing you'd certainly do is learn French, the language of France.
మీరు ఫ్రాన్స్ దేశమునకు వెళ్ళే ముందు ఏం చేస్తారు? మీరు ఖచ్చితంగా చేసే ఒక పని ఫ్రెంచ్ భాషను నేర్చుకోవడం. అది ఫ్రాన్స్ దేశం యొక్క భాష.
You won't wait till you go there. You'd like to learn it before you go there.
మీరు అక్కడికి వెళ్ళే వరకు ఎదురు చూడరు. అక్కడికి వెళ్ళే ముందు నేర్చుకోవాలనుకుంటారు.
And do you know what the language of heaven is? It's the language of praise.
మీకు పరలోకపు భాష ఏంటో తెలుసా? అది స్తుతి అనే భాష.
It's good for us to learn it now before we go to heaven.
మనం ఇప్పుడే పరలోకం వెళ్ళే ముందే దాన్ని నేర్చుకోవడం మంచిది.
It's a language in which there is no grumbling, no complaining, no murmuring concerning anything.
ఆ భాషలో సణుగుడు గొణుగుడు దేని గురించి ఫిర్యాదులు చేయడం ఉండదు.
It's a language of continuous praise.
అది ఎడతెగని స్తుతితో కూడిన భాష.
Let's learn that language now before we go. We are told in Revelation 14, one of the passages that we looked at, that there were 144,000 people.
మనం అక్కడకు వెళ్ళకముందే ఆ భాషను నేర్చుకుందాము. మనము చూచిన వాక్య భాగాలలో ఒక దానిలో ప్రకటన 14వ అధ్యాయంలో సింహాసనం ఎదుట క్రొత్త గీతం పాడిన 144,000 మంది ఉన్నారని చూచాము.
Who sang a new song before the throne, Revelation 14:3, and no one else could learn that song except these people, and they learnt it while they were on earth.
ప్రకటన 14:3. ఆ గీతాన్ని వీరు తప్ప ఇంకెవరూ నేర్చుకోలేకపోయారు. వీరు భూమి మీద ఉన్నప్పుడే ఆ గీతాన్ని నేర్చుకున్నారు.
Now what is this new song that these 144,000 people were singing?
ఈ 144,000 మంది పాడుతున్న ఈ క్రొత్త గీతం ఏంటి?
We already saw in Revelation 4 and 5 the new song is a song of praise to God and to the Lord Jesus Christ.
ఈ క్రొత్త గీతము దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక స్తుతి గీతమని మనం ఇప్పటికే చూచాము.
What is the old song then? If this is the new song,
ఇది క్రొత్త గీతం అయితే పాత గీతం ఏంటి?
Well, the old song is the song that everybody sings on earth, the song of grumbling, complaining against people and circumstances, first verse, second verse, third verse, it's all the same. Somebody or the other has done something and something or the other has gone wrong and every day they're singing that same song, verse after verse after verse after verse.
ఆ గీతం భూమి మీద అందరూ పాడే గీతము, సణుగుడు ప్రజల ఎడ్ల ఫిర్యాదులతో కూడిన గీతము. ఒకటో చరణం, రెండో చరణం, మూడో చరణం, ఎవరైనా ఏదైనా చేశారని, ఏదైనా అనుకున్నట్లు జరగలేదని వారు ప్రతిరోజు ఆ గీతాన్ని చరణం తర్వాత చరణం పాడుతూ ఉంటారు.
It's only got one thing. Everything is going in a bad way and this person is bad and the other person is bad and this person is evil and somebody else has treated me badly and somebody else has cheated me and the circumstances are so bad and it's time of financial difficulty and it's the same old thing in every single verse. It's the old song.
ఆ గీతానికి ఒకే నేపథ్యం ఉంది. అంతా చెడు జరుగుతుంది, ఈ వ్యక్తి చెడ్డవాడు, ఆ వ్యక్తి చెడ్డవాడు, వేరొకడు నన్ను సరిగ్గా చూడలేదు, వేరొకడు నన్ను మోసం చేశాడు. ఆర్థిక సమస్యల సమయంలో కొన్ని చరణాలు చాలా ఘోరంగా ఉంటాయి. ప్రతి చరణంలో అదే మాట, అది పాత గీతము.
బట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సచ్ ఎ వరల్డ్ వేర్ ఎవరీబడి సింగింగ్ దట్ ఓల్డ్ సాంగ్, యు నో గాడ్ వాంట్స్ యు, ఇఫ్ యు గివెన్ యువర్ లైఫ్ టు క్రైస్ట్, గాడ్ వాంట్స్ యు to learn this new song, and that's a song of praising him.
Kani prati okkaru ee paatanu paade lokam madhyalo meeru mee jeevithanni kristuku samarpinchi unte devudu mimmunu ee geethanni aayananu stutinche ee geethanni nerchukovalanukuntunnadu.
Don't wait till you get to heaven. Learn the language now where you say, Lord, I know you're on the throne. If you're willing, like I said in an earlier study, to die with Jesus. You see, we complain because we don't have our own way.
పరలోకం వెళ్ళే వరకు వేచి ఉండొద్దు. ఆ భాషను ఇప్పుడే నేర్చుకో. ప్రభువా, నువ్వు సింహాసనంపై ఉన్నావని నాకు తెలుసు. నేను ముందు ఒక ధ్యానంలో చెప్పినట్లు నువ్వు క్రీస్తుతో మరణించడానికి ఇష్టపడితే ఇది సాధ్యము. మనం అనుకున్నవి జరగకపోతే మనం ఫిర్యాదులు చేస్తాము.
Everything doesn't work out according to our plans, but they are working out according to God's plans.
మన ప్రణాళికల చొప్పున సమస్తము జరగదు, కానీ దేవుని ప్రణాళికల చొప్పున సమస్తము జరుగుతుంది.
God is on the throne and you're not. That's good.
దేవుడు సింహాసనంపై ఉన్నాడు, మనము లేము, అది మంచిదే.
If we were on the throne, we'd mess up everything in our lives. But because God's on the throne, he makes everything work for good. And so when people praise God in heaven, they are praising God because they believe in his sovereignty.
మన సింహాసనంపై మనముంటే మన జీవితాల్లో ప్రతిదాన్ని అస్తవ్యస్తం చేస్తాము, కానీ దేవుడు సింహాసనంపై ఉన్నాడు కాబట్టి ఆయన సమస్తాన్ని మేలు కొరకే చేస్తాడు. కనుక ప్రజలు పరలోకంలో దేవుని స్తుతించినప్పుడు వారు ఆయన సర్వాధికారమును నమ్ముచున్నారు, కనుక వారు ఆయనను స్తుతిస్తున్నారు.
And if we believe in the sovereignty of God, that God Almighty is ruling this universe, we would also give thanks in everything.
మనం దేవుని సర్వాధికారాన్ని, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్నాడని నమ్మితే మనం కూడా ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము.
Let me show you three passages in scripture about what we are to give thanks for in the New Testament.
క్రొత్త నిబంధనలో మనం దేనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో నేను మీకు మూడు వాక్య భాగాలను చూపిస్తాను.
Now this is not found in the Old Testament because they did not have the Holy Spirit.
ఇవి పాత నిబంధనలో లేవు, ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను కలిగి లేరు.
You see, in the Old Testament, they came together maybe on Saturdays in the temple to praise God. And then they go back home for 6 days of grumbling and complaining and come back again on Saturday morning to praise God in the temple.
పాత నిబంధనలో వారు శనివారాలు దేవుణ్ణి స్తుతించడానికి దేవాలయంలో కూడుకొని ఆ తరువాత వారు ఇంటికి వెళ్ళి 6 దినాలు సణుగుతూ ఫిర్యాదులు చేస్తూ ఉండి మరలా శనివారం ఉదయాన్న దేవాలయంలో దేవుణ్ణి స్తుతించడానికి తిరిగి వస్తారు.
That's how many Christians live today. They come Sunday morning to the church meeting to praise and thank God and go back home to 6 days of grumbling and complaining, come back again next Sunday morning to praise God. That's an Old Testament life. Well, it's better than nothing, but it's hypocritical.
ఈ రోజు అనేక మంది క్రైస్తవులు అలాగే జీవిస్తున్నారు. వారు ఆదివారం ఉదయాన్న దేవుణ్ణి స్తుతించడానికి సంఘ కూడికకు వస్తారు, ఆ తరువాత ఆరు దినాలు సణుగుతూ ఫిర్యాదులు చేస్తూ ఉండి ఆ తరువాత ఆదివారం ఉదయాన్న దేవుణ్ణి స్తుతించడానికి తిరిగి వస్తారు. అది పాత నిబంధన జీవితం. అది ఏమీ లేకుండటం కంటే మెరుగైనదే, కానీ అది వేషధారణతో కూడినది.
It's saying something which is not true in the rest of our life. But in the New Testament, we're told to give thanks always, not just sometimes.
అది నిజం కానిదాన్ని మన జీవితకాలమంతా చెప్పడము, కానీ క్రొత్త నిబంధనలో మనం కొన్నిసార్లు కాకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనకు చెప్పబడింది.
First of all, let me show you 1 Thessalonians 5 and verse 18. Here it says in 1 Thessalonians 5:18, In everything give thanks, for this is the will of God for you in Christ Jesus.
మొట్టమొదటిగా నేను మీకు తెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5:18 చూపిస్తాను. ఇక్కడ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్పబడింది.
సో టెల్ మీ ఆఫ్టర్ రీడింగ్ దట్ వర్స్ హౌ మెనీ థింగ్స్ షుడ్ యు థాంక్ గాడ్ ఫర్? ఎవ్రీథింగ్.
ఈ వచనాన్ని చదివాక మనం ఎన్ని విషయాల కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో నాతో చెప్పండి. ప్రతి విషయం కొరకు.
హౌ కెన్ యూ గివ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ వెన్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ డోంట్ అపియర్ టు బి వెరీ గుడ్ ఫర్ యూ? బికాజ్ యూ బిలీవ్ ఇన్ రోమన్స్ 8:28 దట్ ఈవెన్ దో దట్ ఈస్ ఈవిల్ గాడ్ మేక్స్ ఇట్ వర్క్ ఫర్ యువర్ గుడ్.
కొన్ని విషయాలు మీకు మంచిగా కనబడినప్పుడు మీరు అన్ని విషయాల కొరకు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? ఎందుకంటే అది చెడ్డదైనా దాన్ని మీ మంచి కొరకు దేవుడు చేయగలడని రోమా 8:28 ద్వారా మీరు నమ్ముతున్నారు కాబట్టి.
See, Romans 8:28 is like a filter. Now, some of you may have seen this AquaGuard filter, which filters the water which comes through the pipe, and at the end of that system, you get a clean glass of water.
Chudandi, Roma 8:28 oka vadakatte sadanam vantidi. మీలో కొంతమంది ఎక్వాగార్డ్ ఫిల్టర్ అనే పరికరాన్ని చూచుంటారు. అది నీళ్లను వడకడుతుంది. దాని చివరిలో వచ్చే నీరు శుభ్రమైన మంచినీరు.
See, that's a water filter with ultraviolet rays and a candle that removes germs and bacteria.
అది నీళ్లను వడకట్టే పరికరం. అది క్రిమి కీటకాలను తీసివేస్తుంది.
You can put any amount of dirty water through that, and what you get through at the end is clean water. Romans 8:28 is like that. Clean water. Everything works for good.
మీరు ఎంత మురికి నీటినైన దానిలో పోస్తే చివరిలో మీకు శుభ్రమైన మంచినీరు వస్తుంది. రోమా 8:28 వచనం అటువంటిదే. మంచినీరు సమస్తము మేలు కొరకే జరుగుతుంది.
So that's why we give thanks in everything. And the second verse is Ephesians 5:20, where it says we are to give thanks for everything as well. Ephesians 5:20, always and for all things. That means all the time and for every single thing we should give thanks.
రెండో వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 అక్కడ సమస్తమును గురించి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పబడింది.
And the last verse is in 1 Timothy 2 and verse 1, where it says, we are to give thanks for all men.
చివరి వచనం తిమోతికి రాసిన 1:2 అక్కడ మనం మనుషులందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పబడింది.
Have you understood it now?
ఇప్పుడు మీకు అర్థమైందా?
In every situation, for everything, at all times, and for all men.
ప్రతి పరిస్థితిలోనూ ప్రతి విషయం కొరకు ఎల్లప్పుడూ మనుషులందరి కొరకు.
When you learn to do that, you learn the new song. And you can learn it only on earth. Why?
మీరు అలా చేయడం నేర్చుకుంటే మీరు క్రొత్త గీతాన్ని నేర్చుకుంటారు, మరియు మీరు దాన్ని భూమి మీదనే నేర్చుకోగలరు. ఎందుకని?
Because in heaven, you don't have difficult situations, you don't have difficult people, you don't face problems, you don't face trials. So it's only here on earth that we can learn this wonderful new song, to learn to praise God in every type of situation, for every type of person. Say, Lord, you're on the throne. Things may be difficult for me, may be hard, but you're on the throne.
ఎందుకంటే మీకు పరలోకంలో కష్టమైన పరిస్థితులు ఉండవు, ఇబ్బంది పెట్టే ప్రజలుండరు, మీరు సమస్యలను ఎదుర్కోరు, మీరు శోధనలు ఎదుర్కోరు. కనుక ఈ భూమి మీద మాత్రమే మనం ప్రతి విధమైన పరిస్థితిలోనూ ప్రతి రకమైన వ్యక్తి కొరకు దేవుణ్ణి స్తుతించడానికి ఈ అద్భుతమైన క్రొత్త గీతాన్ని నేర్చుకోగలము. ప్రభువా, నువ్వు సింహాసనంపై ఉన్నావు, నాకు విషయాలు కష్టంగా ఉండొచ్చు కానీ నువ్వు సింహాసనంపై ఉన్నావు అని చెప్పండి.
Let me encourage you, dear friend, to learn this song of praise now.
ప్రియమైన స్నేహితుడా, నిన్నిప్పుడు ఈ స్తుతి గీతాన్ని నేర్చుకోమని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను.